కొన్ని వందల సంవత్సరాలుగా కరెక్ట్గా చెప్పాలి అంటే 15వ శతాబ్దం నుంచి ఒక విశేషమైనటువంటి కార్యక్రమాలు మానవ జాతికి అందజేయబడుతున్నాయి. ఆ కార్యక్రమాల యొక్క చివరి చరణము ఈ 3 సంవత్సరాలలో జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి నన్ను మా గురుదేవులు పంపించినప్పుడు ఆయన చెప్పిన కార్యక్రమాలు, ఇది కాకుండా భారతదేశంలోనూ దేశ విదేశాలలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సంస్థలు, ముఖ్యంగా భారతీయులమైనటువంటి మనకి రమణ మహర్షి, జిల్లేళ్ళమూడి అమ్మ, రామకృష్ణ పరమహంస, శారదామాత, లారీ మహర్షులు, పరమహంస యోగానంద, బ్లావెట్స్కి టీవీ గురుసత్తా అనే పేరుతో నేను మీకు అందజేసినటువంటి సంస్థలు, ఇవి కాక అనేక సంస్థలు ఉన్నాయి. కొన్ని ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి. రవిశంకర్ గురుజీ యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఋషి ప్రభాకర్ యొక్క సిద్ధ సమాధి యోగా, అనేక మంది నిర్వహిస్తున్నటువంటి యోగా క్యాంప్, విదేశీయులలో చాలా ఫేమస్ అవుతున్నటువంటి భారతీయ ఆధ్యాత్మిక గురువులు, ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాలలో ఒక రూపు దాల్చుతున్నాయి. దానికి మీరు ఏ విధంగా ఉపయోగపడగలరు అనేటటువంటి దానికి మా గురుదేవులు, పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య విశేషమైనటువంటి ప్రణాళిక వేశారు. ఈ ప్రణాళిక ఈ 3 సంవత్సరాల లోపల ప్రపంచం అంతా నేడు ఉన్నటువంటి విద్యా విధానాన్ని తోసేస్తుంది, మొదలెట్టేసింది. ఆ తోసివేసేటటువంటి ప్రక్రియ, ఆ ప్రక్రియ ఎలా మొదలైంది అంటే దేవ సంస్కృతి విశ్వవిద్యాలయము అనే పేరుతో స్టార్ట్ అయింది. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయము అనే ఒక యూనివర్సిటీతో స్టార్ట్ అయింది. ఆ యూనివర్సిటీ ఈజ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. హరిద్వార్లో గురువు గారి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ ఓ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే అందులో కనుక మీరు డిగ్రీ తీసుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ డిగ్రీకి విలువ ఉంటుంది. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే అర్థం అది. డీమ్డ్ యూనివర్సిటీ కూడా కాదు, అది పరిపూర్ణమైనటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ 3 సంవత్సరాలుగా పనిచేస్తుంది. మొన్ననే 2 జర్మన్ యూనివర్సిటీస్, 1 అమెరికా యూనివర్సిటీ దానితో సంబంధం పెట్టుకున్నాయి. పాఠ్యక్రమము ఏమిటి అంటే దేవ సంస్కృతి గురించి చెప్పటం, అది విద్యార్థులకు చెప్పబడేది. అంటే ఇన్నేళ్ల బట్టి అంటే 1400 సంవత్సరాలు, అంటే సుమారు 600 సంవత్సరాల నుంచి అనేక మంది మహనీయులు, రకరకాలైనటువంటి గురువులు, యోగులు, సిద్ధపురుషులు, మహాపురుషులు, సంఘ సంస్కర్తలు, వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఒక పరిపూర్ణమైనటువంటి రూపకల్పన జరిగిపోయినది. ఇట్ ఈజ్ ఆల్రెడీ ఆన్. నా కోరిక ఏంటి అంటే నాతో ఇన్నాళ్ళ బట్టి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఆ యూనివర్సిటీతో సంబంధించబడాలి, ఆ సంస్థతో మీ సంబంధ బాంధవ్యాలు ఉండాలి. నా నమ్మకం ఏంటి అంటే ఈ విశ్వవిద్యాలయమే రాబోయేటటువంటి రోజులలో 3 సంవత్సరాలలో అన్ని యూనివర్సిటీ యొక్క సిలబస్ కి ఆధారం అవుతుంది. నా నమ్మకం నేను చెప్తున్నాను, కానీ అది భవిష్యవాణి కూడా, అనేక మంది మహనీయులు చెప్పేది కూడా అదే. అంచేత విద్యా విధానం మారిపోతుంది. ఈనాటి చదువులు ఉపయోగపడవు, చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. పిచ్చివాళ్లలాగా మీ పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోకండి. మొన్న హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ నడుపుతున్నటువంటి అధినేతలతో మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చిత్ర విచిత్రంగా ఎందుకంటే నాకు అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే మాట్లాడే ఓపిక కూడా లేదు, ఇప్పుడు లేదు, కానీ అప్పుడు ఇది మాత్రం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే నాతో మాట్లాడారు, ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో పాస్ అయ్యి వస్తున్నటువంటి పిల్లలకి ఇంజనీరింగ్ గురించి ఏమీ తెలియదు. చెప్పింది అర్థమైందో లేదో మీకు నాకు తెలియదు. వాళ్ళన్నా మాట్లాడారు, అందువల్ల మేము క్యాంపస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయాల్సి వస్తుంది. తెలివైన పిల్లవాళ్ళు ఎవరైనా ఉంటే ఎలాగో ఆ కాలేజెస్ లో సబ్జెక్టు నేర్పబట్టడం లేదు, సబ్జెక్టు నేర్పబట్టడం లేదు కనుక మేము నేర్చుకుంటున్నాం వాళ్ళకి. కానీ మీతో చెప్పడానికి మాకు ఏమీ సంకోచం లేదు, మేము ఎన్నుకున్నటువంటి వాళ్ళల్లో కూడా 90% ఎందుకు పనికిరారు. అది పరిస్థితి, ఈనాటి విద్య యొక్క పరిస్థితి. నేను చెప్పింది అర్థమైతే మీకు అర్థమైంటుంది, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఎక్కడికి పోతాయో, ఎక్కడికి వెళ్తాయో. మెడికల్ కాలేజీ పరిస్థితి ఎలా ఉంది అంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు కరెక్ట్గా నా డేట్ గుర్తులేదు, అసలు నేను పేపర్ కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. ఎంబీబీఎస్ పాస్ అయినటువంటి అనేక మంది డాక్టర్లకు ఇంజెక్షన్ ఇవ్వడం కూడా రాదు అని పేపర్లో పడింది. మీరు చదివారా లేదా? అది మీరు ఎంతమంది చదివారు ఒకసారి చెప్పలేస్తే, అంటే నేను చెప్పిన న్యూస్ అదేమ్మా. మెడికల్ కాలేజీ పరిస్థితి చాలా చోట్ల ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయటం రాదు కనుక నేను చేయలేదు అని చెప్పుకున్నారు డాక్టర్. చేలు కుట్టిన దొంగల్లాగా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళ డాక్టర్లకి స్పెషల్గా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎలా చేయాలో నేర్పించుకుని చేశారు. నిద్రపోకండి, మేల్కొనండి. ఈనాటి విద్యా విధానము గంగలో కలుస్తోంది, కలిసిపోయింది, కొనసాగుతోంది. కనుక మేము కొనసాగించుకుంటాం అంటే అది జరగదు, ఎప్పుడో అప్పుడు అది పడుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అనేక కంపెనీ యొక్క ముఖ్యమైనటువంటి ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ చాలా స్పష్టంగానే చెప్తున్నారు, వీళ్ళు మాకు పనికి రావటం లేదు, మేము ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాం. మా ట్రైనింగ్ వస్తే వాళ్ళకి కంటిన్యూ చేస్తున్నాం, రాకపోతే వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తున్నాం. చిన్న చిన్న ఉద్యోగాలు, కాపీ కొట్టడం, ప్రాసెసింగ్ చేయించడం, డేటా ఎంటర్ చేయడం, ఇది దానికి ఇంజనీరింగ్ తర్వాత లేదు. డేటా ఎంటర్ చేయడానికి నాకు తెలిసి 5 ఏళ్ల పాపకి ఎలా చేయాలో చెప్పేస్తే చేసేయగలరు, అది చేయించుకుంటున్నాం మాస్టర్ అని చెప్పారు. ఇది ఎందుకు వాళ్ళు చెప్పారు అంటే, మంచి కంపెనీ పేరు ఎందుకు చెప్పను అంటే, మీరు వెళ్ళి వాళ్ళని నిలదీసి మీరేదో మనం పనికొచ్చే పని ఏం చేయం చెరుకుతాం, సరే పేరు చెప్పాను నేను. ఆ కంపెనీ అతను వచ్చి, మాస్టర్ నేను ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి, నా దగ్గరికి చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు, పేరెంట్స్ వస్తూ ఉంటారు, మీరు చెప్తున్నది ఏంటి అంటే ఆధ్యాత్మిక విద్య ద్వారా ఏదైనా చేయవచ్చు, పరిస్థితులనే మార్చివేయవచ్చు అంటే బుద్ధిని మార్చలేమంటే, బుద్ధిని ఎందుకు మార్చలేమయ్యా బాబు, చాలా ఈజీగా మార్చేయవచ్చు. మరి మా ఇంజనీరింగ్ పిల్లలకి మీరు చెప్పగలరా అది అన్నారు. చెప్పగలనయ్యా, విన్నాను కదా మీరు, నేను చెప్తే ఏం లాభం, నేను చాలా మందికి చాలా ఆశ్రమాలలో చాలా రకాలుగా చెప్తూ ఉంటాను, ఇంతవరకు నేను చెప్పింది ఆచరించిన వాళ్ళు ఎవరూ లేరు, నా బ్లెస్సింగ్స్ అడిగే వాళ్ళే నాకు దొరికారు తప్ప, అంటే నా జేబులు కొట్టించేవాళ్ళు. నా సరే మీరు ఆశీర్వదించేయండి, కరెక్ట్ ఆశీర్వదించేస్తా, పని జరిగితే అర్థం, నా జేబులో ఏదో పోయిందనే అర్థం, నాకే అభ్యంతరం లేదు. కానీ ఈ 3 సంవత్సరాలలో మీరు మీ జీవితాలనే కాకుండా భారతదేశం యొక్క చరిత్రను మార్చివేసే స్థాయికి ఎదగగలరు. ఇవాళ నేను చెప్పింది మీరు వింటే సరిపోదు, ఏం చేయాలి, ఆచరించాలి, అది మీ మీద వదిలేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక తృప్తి ఏమిటి అంటే, నేను చేసినటువంటి పనికి కావలసినటువంటి ప్రతిఫలం నాకు ఆల్రెడీ లభించేసింది, చేత నాకు నిరాశ లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ నీరసంగా ఉన్నాను, బడలిగ్గా ఉన్నాను. కానీ పరీక్ష పాస్ అయితే సెకండ్ క్లాస్ వస్తే బాగుందనిపిస్తుంది, సెకండ్ క్లాస్ వస్తే, ఫస్ట్ క్లాస్ వస్తే బాగుందండి, ఫస్ట్ క్లాస్ వస్తే 80 మార్కులు వస్తే బాగుందనిపిస్తుంది, 80 మార్కులు వస్తే, 90 మార్కులు వస్తే బాగుందనిపిస్తుంది. ఇంకా ఆశకి అంత ఉండదు, 100కే. అంతేత నాతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి అందులో దూరిపోతే బాగుండు అనిపిస్తుంది నాకు, అంతకంటే ఇంకేం లేదు. దానికి విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలు హరిద్వార్ వాళ్ళ సహాయంతో పెడుతున్నాను నేను, అంటే దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం యొక్క స్థాపకులతో పెడుతున్నాను. నా కోరిక ఏంటంటే మీరు మీ పిల్లలు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో టీచర్స్గా జాయిన్ అవ్వాలి, ఫ్యాకల్టీ మెంబర్స్గా, స్టూడెంట్స్గా కాదు. ఇన్నాళ్ళ బట్టి నేను ఆంధ్రాలో పడిన శ్రమ వల్ల చాలా మందికి టీచర్స్గా అయ్యేటటువంటి యోగ్యత ఉన్నది. ఏ టీచర్స్గా? దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో టీచర్స్గా పనిచేసేటటువంటి యోగ్యత మీకు ఉన్నది. కానీ మీకు ఒక చిన్న ట్రైనింగ్ కావాల్సి వస్తుంది. సబ్జెక్ట్ అయితే ఉంది, ఇందాక నేను చెప్పాను సాఫ్ట్వేర్ వాళ్ళు బీటెక్ వాళ్ళకి ఏం చేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు. అంచేత హరిద్వార్ వాళ్ళని అడిగాను నేను, బాబు మరి కార్యకర్తల ట్రైనింగ్ మీరు ఇవ్వగలిగితే మా వాళ్ళందరినీ నేను తీసుకొస్తాను నేను అంటే, వాళ్ళు ఏమన్నారంటే ట్రైనింగ్ సరే మేము ఇస్తామండి, కానీ మేము వచ్చిన రోజే వాళ్ళ మొదటిసారి దాని గురించి వింటే ఈ 3 రోజుల్లో వాళ్ళకేం అర్థం కాదు, అంచేత ముందు మీరు ట్రైనింగ్ ఇచ్చేయండి వాళ్ళు ఈ 3 రోజుల్లో. ఏ 3 రోజుల్లో? నవంబర్ 17, 18, 19 అన్నది కొటప్పకొండ దగ్గర పెట్టిన క్యాంప్. నవంబర్లోనే వరంగల్లో మళ్ళీ 3 రోజుల క్యాంప్ పెట్టాను ఇదే కార్యక్రమంతో. 24, 25, 26 డేట్స్ కరెక్టే. వైజాగ్లో మళ్ళీ పెట్టాను ఇదే కార్యక్రమాన్ని, డిసెంబర్ 1, 2, 3. మొన్న మా నాన్నగారు అమలాపురం వైపు వెళ్తూ, నువ్వు ఇంతమందికి ఇన్ని రకాలుగా క్యాంప్ పెట్టినప్పుడు మా అమలాపురం వాళ్ళకి ఏంటి తక్కువ అన్నారు, పెట్టే వాళ్ళకు కూడా క్యాంప్ అన్నారు. మరి డేట్స్ ఆయన నిర్ణయించుకుంటారు, డైరెక్ట్ గా హరిద్వార్ నుంచి ఆ సంస్థకి సంబంధించినటువంటి దేశ విదేశాలలో ఆ సంస్థ గురించి చెప్తున్నటువంటి వ్యక్తి స్వయంగా వస్తున్నాడు ఈ క్యాంపుని కండక్ట్ చేయడానికి. కానీ వాళ్ళు చెప్పినది ఏంటి అంటే, మేము కండక్ట్ చేస్తాం క్యాంప్, ప్రాబ్లం ఏం లేదు, కానీ మీరు ఆల్రెడీ చాలా చెప్పి ఉన్నారు మీ వాళ్ళకి, మళ్ళీ మేము ఏబీసీడీలో అవి చెప్పకుండా మీరు రెడీమేడ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి తీసుకొచ్చేస్తే మేము వాళ్ళని రిజిస్టర్ చేసేసుకుంటాం, డైరెక్ట్ రిజిస్ట్రేషన్. ఇటువంటి సంస్థలో 70 దేశ విదేశాలలో అనే మాట వాడుకుందాం మనం. 9 కోట్ల మంది కంటే ఎక్కువ మెంబర్షిప్ ఉన్నటువంటి సంస్థలో మీరు డైరెక్ట్గా ఎన్రోల్ అయిపోతారు ఆ రోజు, ఆ 3 రోజుల్లో. కానీ దానికి మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు నేర్చుకున్నటువంటి దాన్ని ఒక పద్ధతిగా మీరు చేసుకుంటూ కనీసము కొంతమందికి చెప్పడం నేర్చుకోవాలి. మీరు అదేగా ట్రైనింగ్ అంటే, టీచర్స్ ట్రైనింగ్ అంటే మీరు చేయాలి, టీచర్లకి చెప్పాలి. గురువుల యొక్క ప్రణాళిక ఎప్పుడూ చాలా సులభంగా ఉంటుంది. సమస్య అది, ఐన్స్టీన్ లాంటి మహనీయుడిని నోబెల్ ప్రైజ్ వచ్చాక, నోబెల్ ప్రైజ్ వచ్చిన ప్రొఫెసర్ చేత అనేక యూనివర్సిటీస్లో ఏ సబ్జెక్టులో ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చిందో దాన్ని ఎలా కనిపెట్టాడో చెప్పమని అడుగుతారు. దాన్ని నోబెల్ ప్రైజ్ లెక్చర్స్ అని పేరు వాటికి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఈ నోబెల్ ప్రైజ్ గురించి లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాడు ఫిజిక్స్లో, ఎంఎస్సి ఫిజిక్స్ వాళ్ళకి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి. అంతా నిన్న తర్వాత వాళ్ళు ఐన్స్టీన్ దగ్గరికి వచ్చి అడిగారు, మేము కూడా చాలా గొప్ప పనులు చేయాలనుకుంటున్నాం, మీరు ఏ విధంగా అయితే ఇంత గొప్ప వైజ్ఞానికులు అయ్యారో మేము కూడా ఏదో ఒక దాన్ని కనిపెట్టి అంత గొప్ప వైజ్ఞానికులుగా మేము అవ్వాలి అని. అవ్వండి అన్నాడు ఐన్స్టీన్. ఆపుతాడా ఏంటి, అది సరే ప్రొఫెసర్ గారు, మేము కనిపెట్టింది గొప్పది అని మాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ఎందుకంటే కనిపెట్టినప్పుడు అది మొదటిసారి కనిపెడతారు, అది గొప్ప విషయం కనిపెట్టారా చిన్న విషయం కనిపెట్టారా అన్నది మాకు తెలియదు కదా. మరి ఒక గొప్ప విషయాన్ని మేము కనిపెట్టాలి అన్నదానికి, అది మాకు అర్థం అవ్వాలి అన్నదానికి ఏదైనా మీరు ఒక చిన్న సంకేతం, చిన్న సూచన ఇవ్వగలరా అంటే ఐన్స్టీన్ ఏం చెప్పాడో తెలుసా, ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్, ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్. మీరు చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టారు అన్నదానికి ప్రూఫ్ ఏంటి అంటే అది చాలా సులభంగా ఉంటుంది. అంతేత ఇప్పుడు చాలా గొప్ప యూనివర్సిటీలో మీరు భాగస్వామి కావాలి. చాలా గొప్ప యూనివర్సిటీ కనుక ఆ కార్యక్రమాలు ఎలా ఉండాలి, సింపుల్గా ఉండాలి. అందుకు చెప్తున్నాను, అంతేత మీరు విన్నాక ఇంతేనా మాస్టర్ అనకండి, ఇంతే కాదు, అది చేస్తే చాలా ఉంది అందులో. అందులో అతి ముఖ్యమైనది ఏంటి అంటే కలిసి పనిచేయగలగటం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో కలిసి పనిచేయటం రావటం లే, అది నేర్చుకోవాలి ముందు. మనం దేవ సంస్కృతిని ప్రపంచానికి అందజేయ ముందు మనం ముందు దేవతలుగా మారాలి. దైవీ శక్తులు ఎప్పుడూ కలిసి పనిచేస్తాయి, ఎప్పుడు కూడా కలిసి పనిచేసేటటువంటి దైవీ శక్తులకు సామూహికమైనటువంటి రూపమే దుర్గాదేవి. మీరు దుర్గా చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది, అందరూ దేవతల యొక్క శక్తి కలిసి దుర్గగా అవతరిస్తుంది. అది మనం చేయాలి. ఇప్పుడు 17వ తారీఖున క్యాంపుకి మీరు వచ్చే ముందు 5 5గురు కలిసి, ఇప్పుడు నువ్వు చెప్పేసావమ్మా మొత్తం ప్రణాళిక చెప్పు కానీ, అంతేత 5 5గురు కలిసి ఒక సమూహంగా ఏర్పడాలి. మీరు మొట్టమొదట నేను నేర్చుకోవాల్సింది అది.
ఐదు ఐదింటిని కలిపే మీ శరీరాలు ప్రకృతి తయారు చేసింది. అది అర్థం చేసుకోండి. మీ శరీరాలు కూడా ఐదు ఐదు కలిసి ఒకేలాగే ఏర్పడతాయి. పంచతత్వాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు అన్ని ఐదు ఐదు కలిసి మీ శరీరంగా ఏర్పడతాయి. ఈ శరీరాలే దేవాలయాలు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దేహో దేవాలయ. ఈ ఐదు ఐదు కలిసి ఏర్పడేటటువంటి టెక్నిక్ మీరు నేర్చుకోండి. మీ శరీరంలో ఉన్నది అదే. మీ శరీరంలో ఉన్నటువంటి ఈ టెక్నిక్ ని మీరు ఉపయోగించుకోవాలి. అందుకు ఐదు చాలా ఇంపార్టెంట్. ఆరుగురు మేము కలుస్తామంటే ఒప్పుకోదు శాస్త్రం. ఇక్కడ కూడా మీరు ప్లస్ ఇంకో నలుగురు కలిసే కొన్ని చిన్న చిన్న పనులు వారానికి ఒకసారి చేయాలి. అది ప్రణాళిక. ఎంత సింపుల్ గా ఉందో చూడండి. మీకు అర్థమైందా? మీకు ఏం చేయాలో ఐదుగురు కలవాలి, కలిసాము అని రాసి ఇవ్వాలి. అది మీరు రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకోవాలి అంటే దానికి చాలా తతంగం ఉంది. కానీ నేను వాళ్ళని అడిగాను, నేను ఇంత తతంగం మా వాళ్ళ చేత చేయిస్తే పుణ్యకాలం దాటిపోతుందండి అని. సరే, ముందు మీరు రిజిస్టర్ చేయించి ఐదుగురిని మా దగ్గరికి పంపించండి, తర్వాత మేము వస్తాం కదా. అటువంటి వాళ్ళనే పిలవండి క్యాంప్కి. ఇలా ఉన్న వాళ్ళని ఎలాంటి వాళ్ళు రావాలి క్యాంప్కి? నైట్లేగా అన్నా. ఇంకేత నేను ఇది అందరికీ చెప్పాలి. చెప్పాక చెప్పగానే చేసే అంత ధనులు భారతదేశంలో నాకు ఇంతవరకు ఎవడూ కనిపించలేదు. అర్జునుడికి చెప్పినట్టు వినిపించడానికి తల ప్రాణం తోక్కొచ్చింది కృష్ణుడికి. 18 అధ్యాయాలు వాగుతే తప్ప గురువు చెప్పింది చెయ్యాలి అని అనిపించలేదు అర్జునుడికి. మరి నా సామర్థ్యం ఎంత సార్? ఎవడో నేను చెప్పింది చేయడు అంటే నేను అందరినీ పిలుస్తాను చెప్పాను. అందరూ వస్తారు క్యాంప్కి, ఇంకా మీరు వాళ్ళు చూసుకోండి అని. సరే, నేను మేము వాళ్ళు చూసుకుంటాం అంటే అదేదో నేను చెప్పగానే మీరు క్యాంప్కి వచ్చేస్తారు అనే అపోహ నాకుంది అనుకోకండి. చెప్పగానే చేయలేని వాళ్ళు క్యాంప్కి మాత్రం ఎందుకు వస్తారు? కానీ ఇక్కడే వాళ్ళ ముందు పోజు కొట్టే, లేకపోతే నా మీద పోతుంది కదా. అంచేత కేవలం ఆశీర్వాదాలు కావాలి, నా కష్టాలు పోవాలి అని అనుకునే వాళ్ళే వస్తారు తప్ప సార్ ఈ విద్య నేర్చుకునే వాళ్ళు రారు. కానీ ఏమో చివరి క్షణంలో నేను ఏదో ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నా కదా ప్రతిరోజు మూడు మూడు ఊళ్ళు. మరి 16వ తారీఖున ఏదో ఒక ఊళ్ళో నేను చెప్తే వాళ్ళకి అసలు ఈ ఐదుగురు కలవటానికే టైం ఉండదు, రిజిస్టర్ అవడానికి టైం ఉండదు. మరి వాళ్ళకతో సరే అందరినీ రానివ్వండి, మేము అక్కడ చూసుకుంటాను ఏంటి అన్నారు. కానీ ఒకటి అర్థమైందా మీకు? ప్రజ్ఞామండలిగా ఏర్పడిన వాళ్ళకి ముందు ప్రాముఖ్యత వస్తుంది. అది అర్థమవుతూనే ఉందిగా. అంతేత మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఏ డేట్ వేస్తే అప్పటి నుంచి మీకు సీనియారిటీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అంతేనా మాస్టర్? బ్యాక్ డేట్ వేసేస్తాం, మాకు అలవాటే కదా. అసలు ఎన్ని బ్యాక్ డేట్లు వేయలేదు, వేసేస్తామంటే దయచేసి ఆధ్యాత్మికతలో మీ యొక్క ఈ నీచ మానసిక స్థితి తీసుకురాకండి. కనీసం అక్కడైనా ఆధ్యాత్మిక జగత్తునైనా పవిత్రంగా ఉంటుంది. ఒప్పుకోండి. మీ ఆమెస్తే మీరు ఎప్పుడు ఈ ఐదుగురుగా గ్రూప్ ఏర్పడాలో ఆ డేటే వేయండి. చివరి రోజు మీరు జాయిన్ అవ్వకపోయినా ప్రజ్ఞామండలిగా రావచ్చు అని చెప్తున్నాను కదా. వచ్చాక అక్కడే ఏర్పడండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే సరే అలాంటి వాళ్ళు వస్తే మేము అక్కడే ఐదుగురిని కలిపేస్తాం, మీరు ఐదుగురు కలిసి ఒక గ్రూప్గా మేము రిజిస్టర్ చేసేస్తామని చెప్పారు వాళ్ళు. కానీ సీనియారిటీ దెబ్బతింటుంది. అది ఎప్పుడు ఉన్నదే. ఒక యూనివర్సిటీ ఏర్పడినప్పుడు పొద్దున్న ఉద్యోగంలో జాయిన్ అయిన వాడు అదే రోజు మధ్యాహ్నం జాయిన్ అయిన వాడి కంటే సీనియర్ అయిపోతాడు. ప్రమోషన్స్లో వాటిలో కూడా వాడికే ప్రాముఖ్యత వస్తుంది అన్నది మీకు అందరికీ తెలుసున్నదే. కొంచెం మనసులో ఉంచుకుని ఈ క్రియాకలాపాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఇప్పుడు నేను లెక్చర్ ఇవ్వగానే పారిపోకండి. కానీ వెళ్ళిపోదలుచుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, బలం అంటే ఏం లేదు ఇక్కడ. కానీ మీరు స్థిరంగా కూర్చుని ఐదైదుగురు కలిసి ప్రజ్ఞామండలిగా ఎలా ఏర్పడాలి, అలా ఏర్పడినటువంటి వాళ్ళు వారానికి ఒకరోజు కలుసుకుని దేవ సంస్కృతి గురించి ఎలా చర్చించుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి అన్నది నేర్చుకోండి. మీరు ఆల్రెడీ ఆ పంథాలోనే ఉన్నారు, దాన్ని కొంచెం మీరేం చేసుకోవాలి, పాలిష్ చేసుకోవాలి, అంతకంటే ఇంకేం లేదు. వారానికి ఒక గంట అంటున్నాను, మీరు వారానికి ఎన్ని గంటలు ఆల్రెడీ ఈ కార్యక్రమంలో ఉన్నారో మీకే తెలుసు. మీరు ఎగ్జిట్ చేశారంటే 3 గంటలు కదా, అదే అలవాటు మీకు. ఇంకేత మీరు ఆల్రెడీ చాలా సీనియర్ కార్యకర్తలే, నేను వాళ్ళకి చెప్పాను కూడా, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా, మీ గురించి విన్నాం మాస్టర్, మీరు చేస్తున్న కార్యక్రమాలు తెలుసు, మీ వాళ్ళు ఎంత గొప్పగా చేస్తారో కూడా మాకు తెలుసు, కానీ ఎంత చెప్పినా మేము కళ్ళారా చూడాలి కదా, ఇంటర్వ్యూ చేయాలి కదా. ఇంటర్వ్యూ చేయకుండా మా వాడు చాలా గొప్పవాడండి, ఉద్యోగం ఇచ్చేయండి అంటే ఎవడు ఇవ్వడు. ఇస్తానని చెప్పినా, గ్యారంటీ ఇచ్చినా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్లాల్సిందే, అక్కడ వాడు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిందే. ఇంకట నేను మీకుంటే చాలా గొప్ప విషయాలు ఆశిస్తున్నాను. హరిద్వార్ వాళ్ళు కూడా పొందనటువంటిది, హరిద్వార్ వాళ్ళు కూడా చేయనటువంటి చాలా విషయాలు మీరు ఇప్పుడే రెడీ అయిపోయి అక్కడికి వస్తారు అని అనుకుంటున్నాను. అందులో చాలా ముఖ్యమైనది ఒక పుస్తకం, ప్రజ్ఞావతార కథామృతము అని 56 పేజీల పుస్తకం. కానీ 56 పేజీల పుస్తకము మీరు అధ్యయనం చేసి మీ జీవితంలో మలుచుకుంటే నా గ్యారంటీ ఏంటి అంటే మీరు శ్రీరామ శర్మ ఆచార్య, మాతా భగవతీ దేవి శర్మ కంటే గొప్పవాళ్ళు అవుతారు. గ్యారంటీ అది ఆశామాసిగా నేను చెప్పటం లేదు. ఓ సైన్స్ పుస్తకం చదివితే ఇంటర్మీడియట్ వాడు కెమిస్ట్రీ పుస్తకం చదువుతాడు, చదివితే వాడికి ఈనాటి వరకు అనాదిగా కెమిస్ట్రీలో చెప్పబడినటువంటి సైంటిస్టుల కంటే ఎక్కువ జ్ఞానం వస్తుంది అంటే రైటా తప్ప రైటేగా. అంటే వాడు ఆ సైంటిస్టులందరికంటే గొప్పవాడని కాదు, ఆ సైంటిస్టులందరికీ ఏది చెప్పారో అందరూ అది వాడికి తెలుస్తుంది, దాన్ని తెలియటట్లక్కర్లే, సైంటిస్ట్ అవ్వక్కర్లేదు, చదివిందే అర్థం చేస్తున్న ఆచరించగలిగితే చాలు. ఆ విధంగా మీరు శ్రీరామ శర్మ ఆచార్య కంటే గొప్పవాడు, ఉదాహరణ అర్థం కదా. అంటే మీరు శ్రీరామ శర్మ ఆచార్య కంటే గొప్పవాడు అనుకోబాకండి, కానీ ఆయన చెప్పింది మీకు అర్థమవుతే మరి అంతేగా. ఐన్స్టీన్కి E=mc² అనే ఫార్ములా చెప్పడానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఇప్పుడు 10వ క్లాస్ కూడా ఫార్ములా చెప్తాడు, అంటే వీడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తారా? ఇవ్వరు. కానీ నోబెల్ ప్రైజ్ చెందినటువంటి ఆ మహనీయుడు చెప్పిన జ్ఞానము వాడికి ఉంది కదా. ఈ 56 పేజీలు కనుక మీరు అధ్యయనం చేయగలిగితే అందులో కొన్ని లైన్లు నేను అండర్లైన్ కూడా చేశాను మీకు, అందులో ఏది ఇంపార్టెంటో తెలియదు, అది ఆచరించండి. ఎప్పటి నుంచి? ముందు చదవాలి కదా మాస్టర్. ఈ పుస్తకం సైజు స్వాతి మ్యాగజైన్ కంటే చిన్నదా పెద్దదా? సచిత్ర వార పత్రిక గురించి మాట్లాడుతున్నాను, వారం వారం వస్తుంది కదా, అంతకంటే చిన్నదా పెద్దదా? అందులో సీరియల్స్ కూడా వస్తుంటాయి, మరి అవన్నీ కూడా కనతపడతారు మీరు. ఇప్పుడు మీరు పరిస్థితి నాకు తెలియదు కానీ చిన్నప్పుడు 3 పురుషార్థం చూపుల పురుషోత్తం రాసిన ఒక సీరియల్ పడింది ఒక మ్యాగజైన్లో, పేరు కొంచెం గుర్తుందా ఎవరికైనా? 3వ పురుషార్థం బంగారం చేయటం ఎలా, దాని మీద ఒక సీరియల్ వచ్చింది మ్యాగజైన్లో, అది కదా. ఆ సీరియల్ వస్తున్నప్పుడు మంగళవారం ఎప్పుడో బజార్లోకి వచ్చేది ఆ మ్యాగజైన్, శనివారం సాయంత్రం ఆ పాన్ షాప్కి వెళ్ళి నేను చెప్పేవాడిని, బాబు నాకు ఒక కాపీ ఇస్తాను, నువ్వు 2 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా, మరి ఇప్పుడు మీరు అలా చేస్తున్నారు అనేది నాకు తెలియదు, అంత గొప్ప రచనలు వస్తున్నాయో లేదో కూడా నాకు తెలియదు, అది వేరే విషయం. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఆ మ్యాగజైన్ ఎన్ని పేజీలు ఉందో మీకు ఐడియా ఉందా? అది 64 పేజీలే, దీనికంటే పెద్దది. ఇప్పుడు పేజీలు కొంచెం పెంచారని విన్నాను ఈ మధ్య, నేను చదవటం లేదు. కానీ ఆ మ్యాగజైన్ రాగానే పోటీ మా ఇంట్లో, మేము 7 ఉండేవాళ్ళం ఆ ఇంట్లో, అంతే ఇప్పుడు మ్యాగజైన్ వస్తూ ఉంటే కొన్ని వాళ్ళు పంపించేవాళ్ళం. మ్యాగజైన్ వస్తూ ఉంటే నేను బయట నుంచి ఉండేవాడిని, అంటే ముందర లాక్కుని దావా మీద గడిపేవాడి, పరిగెత్తుకుంటా ఉడికి తెలియకుండా వెళ్ళ చదివేసి అలాగా 7 కూడా ఒకే రోజు 64 పేజీలు చదివేసేవాళ్ళం కదా. ఎందుకు చెప్పాను, నేను మర్చిపోయాను ఎందుకు చెప్తున్నాను ఇది అంతేనా, ఎందుకు చెప్పాను ఇది 56 పేజీలు చదవటానికి నీకు ఎంత టైం పట్టాలి? ఇంకేత ఇవాళ రాత్రి చదివేయాలి, చదివేశాక అందులో అందరిలో రాత్రి నుంచే మొదలెట్టేయండి ఆశ నుంచి. అంటే నాలాంటి వాడు అలా చేస్తాడు, మరి మీరేం చేస్తారో నాకు తెలియదు. పుస్తకమా కొనాలా, ఎంతకి ఎంత మార్చారు అని, 75 రూపాయలయ్యా, 75 రూపాయల ఎలాగా ఇవాళ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. మేము ముగ్గురం, ముగ్గురు సినిమాకి వెళ్తే ఎంత అవుతుంది? 75 రూపాయల కంటే తక్కువ ఎక్కువ, ఎక్కువే అవుతుందని అనుకుంటున్నాను. అంతేత ఒక పూట మీరు సినిమాకి వెళ్ళకపోతే పుస్తకం కొనే వస్తాయి 75 రూపాయలైనా, అంత కాదు అనుకుంటాను. ఇది చెప్పకండి అసలు ఖరీదు, ఇప్పుడు ఇప్పుడే కొనేవాళ్ళకి చెప్దాం వీళ్ళకి ఎందుకు. కానీ ఉదాహరణ ఎందుకు ఇచ్చాను అంటే, బుర్ర అలా ఉంది మంది సినిమాకి వెళ్ళటానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఓకే, ఇంత చేస్తే దానివల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి అంటే, కొంచెం నెత్తులు మీరు దానం చేస్తారు దోమలకి నల్లులకి కదా. మీ జీవితంలో 4 గంటలు 5 గంటలు వేస్ట్ చేసుకుంటారు, ప్లస్ బయటకు వచ్చాక ఇంకో 2 గంటలు వేస్ట్ చేస్తారు దాని గురించి డిస్కస్ చేస్తూ. వాడు ఇలా తీస్తే బాగుండేది, వాడు అలా తీస్తే, వాడు నీ మాట వింటాడు. అయినా నీకు ఎంత ఇదో డిస్కస్ చేసుకో, ఇది డిస్కస్ చేసుకోండి, ఇందులో చదివింది డిస్కస్ చేసుకోండి, మీ జీవితాలు మారిపోతాయి. ఈ ఒక్క పుస్తకము మీ జీవితంలో పూజ్య గురుదేవుడి యొక్క స్థాయికి ఎదగటానికి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బుక్ ఒకటి మీ అందరి ఇళ్లలోనూ ఉండాలి. నా కోరిక ఏంటంటే, ఇవాళ నుంచి మీరు ఇది ప్రజెంట్ ఇవ్వటం మొదలెట్టండి, ప్రజెంట్ ఇవ్వడానికి ఏ కారణం ఉండక్కర్లే. ఒరే నువ్వు నా జ్ఞాపకం వచ్చేవారా, నీకు ప్రజెంట్ ఇద్దామని తీసుకొచ్చానంటే వాడు ఎంత ఆనందించేస్తాడు. వాడి పెళ్లి రోజు పుట్టినరోజు గుర్తుంచుకొని ఇవ్వక్కర్లే, వాడు గుర్తొచ్చినప్పుడు ప్రజెంట్ ఇవ్వచ్చని అనుకుంటున్నాను నేను. కానీ మీరు భలే తెలియని వాడు, అసలు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరండి ఇవ్వటానికి అంటారు. ఇంకో అలపోయింది నేను వదలను అలాగా, అప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం వాడికి ఎవడికో ఒకటికి ఇవ్వదలుచుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ సందర్భంలో నాకు మహాభారతంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది. కృష్ణుడు కర్ణుణ్ణి ఎప్పుడు కోడేవాట, చాలా గొప్ప దానకర్ణుడు, అంత గొప్ప దానిని నేను ఎక్కడా చూడలేదు అని అర్జునుడు చూడండి పండింది. నేను దానం చేయలేనా అన్నాడు, చేయన్నాడు. నానాంశులతో మాట్లాడుకుంటున్నారు కృష్ణుడు అర్జునుడు, మరి ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఏముంది స్నానానికి తుండుగుట్ట చూసుకుని బయలుదేరాం అన్నాడు. నేనున్నాగా అన్నాడు, ఇలా అన్నాడు, బంగారు నాణాలు కుప్ప వచ్చింది దానం చేయను, సరే నువ్వు స్నానం చేసినా ఈ లోపల దానం చేస్తానన్నాడు. స్నానం చేస్తున్నాడు, వచ్చిన గోళ అది కృష్ణుడు తయారు చేసిన నాణాలు కుప్ప, వీడు దానం చేస్తూ ఉంటే ఎంత ఇస్తున్నాడో అనిపిస్తున్నాడు. వచ్చాడు కృష్ణుడు స్నానం చేసి, ఏమయ్యా దానం చేసావా, సాయంత్రం సరే నేను స్నానం చేసే రాదు. సాయంత్రం స్నానానికి మళ్ళీ కృష్ణుడు వస్తూ ఉంటే ఇంకా ఇనుగారు చేతులు నొప్పెడుతున్నాయి. బంగారం బరువుగా ఉంటుంది, దానం చేయాలంటే అంత ఈజీగా ఏమి ఉండదు. అందులో కృష్ణుడు తయారు చేసే నాణ్యం కదా, ఆరేని ఇల్లు బంగారం కాను అంటే ఆ నాణ్యం ఎంత బరువు ఉంటుందో నాకు తెలియదు, కానీ కృష్ణుడు తయారు చేసే నాణ్యం చాలా బరువుగా ఉంటుంది. అవ్వలే సాయంత్రానికి కూడా. అప్పుడే కర్ణుడు అటు వెళ్తున్నాడు, అందరూ అక్కడే ఉండేవారు కదా హస్తినాపురంలోనే బంధువులు రాజులు. ఇదే కర్ణుడు అవుతేనా అన్నాడు అర్జునుడి కర్మ కాని కర్ణుడు అప్పుడే వస్తున్నాడు. రా ఇగో కృష్ణుడు నీ గురించి చాలా గొప్పగా చెప్తాడు, నేను పొద్దు నుంచి దానం చేస్తున్నాను అవలేదు, నువ్వు దానం చేసి చూద్దావు అన్నాడు. దేన్ని దానం చేయాలన్నాడు, నువ్వు ఉందిగా ఇక్కడ కుప్ప కనిపిస్తాం లేదా అన్నాడు. ఓషి ఇంతేనా అన్నాడు, ఓషి ఇంతేనా అంటాం కాదు దానం చేయి తెలుస్తుంది అన్నాడు. అక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాడిని ఇలా రమ్మన్నాడు. చూసారు ఈ బంగారు నాణ్యం చూస్తున్నావు కదా ఇది ఇది తీసుకుపో అన్నాడు. మనస్సు ముఖ్యం, భావన మనస్సు లేకపోతే ఎంత గొప్ప విషయమైనా మీకు ఉపయోగపడదు. మనస్సు ఉంటే ఎందుకు పనికి రానటువంటి విషయమైనా చాలా ఉపయోగపడుతుంది. అంచేత ఈ పుస్తకమే కాకుండా గురుదేవులు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో చెప్పబోయేటటువంటి విషయాల మీద 47 పుస్తకాలు రాశారు ఆయన. 56 పేజీల పుస్తకం, అందులో ఇది ఒక పుస్తకం. ఇది 28 పేజీల్లోనే వచ్చింది. ఏంటంటే A4లో ఉంది కనుక, దీన్ని కనుక మలిస్తే ఈ సైజులో 56 పేజీలు వస్తాయి. ఈ పుస్తకం చదువుకోండి, అధ్యయనం చేయండి. ఇది మీరు ఇంకా ప్రపంచానికి చెప్పవలసినటువంటి టీచర్స్గా మారేటటువంటి పుస్తకాలు. దేవ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే డిగ్రీ లెవెల్. సిద్ధిసాయికి ఎవరు బొట్టు కాటుగా పెట్టి నువ్వు గురువు అవ్వాలే అన్నాడా? చేత మీరు టీచర్స్ అవ్వదలుచుకుంటే చదివే అవ్వండి. అంతే తప్ప ఎవరు మిమ్మల్ని అడగరు మీరే చెప్పండి అని. మీ బాధ్యత, మీ కాకచక్యం, మీ యొక్క గొప్పతనం, మీరు ఎంత గొప్ప టీచర్స్గా ఎదుగుతారు మీ సబ్జెక్ట్ ఇది. ఆ 47 పుస్తకాలు డిసెంబర్ లోపల తెలుగులో మీకు అందజేద్దామని ప్రయత్నిస్తున్నాను. ఆల్రెడీ 4 పుస్తకాలు అయ్యాయి, 4 అయ్యాయమ్మా, 3 అయినట్టుంది. ఈ పుస్తకం మాత్రం పూర్తి అయిపోయింది. ఈ పుస్తకానికి నేను ఇంకా ఖరీదేం పెట్టలేదు, కానీ మరి ఈ పుస్తకం మీరు చదవాలంటే ఏం చేయాలి, మీరు ఓ పని చేయాలి, పుస్తకాన్ని ఫోటోస్టాట్ తీసుకుని చదువుకోండి. ఫోటోస్టాట్ ఖరీదు మీరు పెట్టండి మాస్టర్ అంటే నేను వీలైతే మీరు రెండు ఫోటోస్టాట్లు తీసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇది తీసుకుపోకండి, ఇది పోతే మన నా దగ్గరే ఉండదు, అర్థమైంది కదా. చేత ప్రస్తుతం ఈ 2 పుస్తకాలు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయానికి ఆధారంగా పనిచేస్తాయి. ఇంకోటి చెప్తున్నాను, ఇది వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయలేదు, నేను ప్రిస్క్రైబ్ చేస్తాను. ఎందుకంటే నా వాళ్ళు నా గురువు అంత గొప్పవాళ్ళు అయిపోవాలని నేను కోరుకుంటాను, అర్థమైందా. ఇది మాత్రం వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి పుస్తకమే. ఈ లోపల దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం పెడుతున్నప్పుడు అంటే అప్పటికింకా గురువు గారు బతికే ఉన్నారు. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం 3 కిందట పెట్టారు 2001లోనే. ఇప్పుడు గురువు గారు 1990లో చనిపోయారు, కానీ అంతకంటే ముందు 84-87లోనే గురువు గారికి మనస్సులో ఇది ఉంది ఒక యూనివర్సిటీ లాంటిది పెట్టాలి అని. అప్పుడు సిలబస్ ఏంటి అని అడిగారు గురువు గారిని, మీరు యూనివర్సిటీ అది పెట్టాలనుకుంటున్నారు కదా, మరి మీరు సిలబస్ లేకుండా యూనివర్సిటీ ఎలా పెడతారు? వెరీ సింపుల్ అన్నాడు, సిలబస్ ఏముందే, నేను రాసిన పుస్తకాలు సిలబస్ అన్నాడు. ఇంతకే ఆయన రాసిన పుస్తకాలు ఎన్ని అంటే సంస్కృతంలో ఉన్నటువంటి ఒక 10,000 పుస్తకాలు ఆయన హిందీలో రాశాడు. స్వయంగా వాటి గురించి వివరించడానికి ఇంకో 3,600 పుస్తకాలు రాశాడు. అంటే మొత్తం మీద ఒక 15-20,000 పుస్తకాలు రాశాడు ఆయన. అంతేత సిలబస్ ఎన్ని పుస్తకాలు? వెరీ సింపుల్ అన్నాడు ఆయన. ఇది చదువుకుండా నేనే ఏముందండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అన్నారు, మీరు చెప్పారు బాగానే ఉందండి, మీరు రాశారు మమ్మల్ని చదవమంటారు, 15,000 పుస్తకాలు మేము ఒక జన్మలో చదవలేము, చదివినా అర్థం కాదు మాకు, మరి మా కర్మ ఏంటి ఇంకంతేనా? అప్పుడు ఆయన అన్నాడు, పుస్తకాలు రాశాను సరే, కానీ ప్రతి నెల నేనే 64 పేజీల అఖండ జ్యోతి అనే మ్యాగజైన్ ఒకటి రాస్తున్నాను, అది చదువుకోండి మీరు, ఏ నెలలో మీరు ఏం చేయాలో అందులో రాస్తున్నాను, అది చేయండి మీరు. అప్పుడు మీరు ఆయన రాసిన పుస్తకాలన్నీ సరైన ఫలితాన్ని పొందుతారు. అది హిందీలో ఉంది, అమ్మాయి మాస్టారు బతికించారు, లేకపోతే ఇప్పుడు ఆ మ్యాగజైన్ మేము ఎక్కడ కొంటాం? నేను అంత ఈజీగా వదలను కదా నిన్న. అంచేత ఆ మ్యాగజైన్ తెలుగులో వస్తుందండి. పేరేంటిదండి? తప్పించుకోలేదు. చేత ఈ పుస్తకాన్ని చదువుకుంటూ గురువుగారు ప్రతి నెల మీకు చెప్పేటటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి అన్నది ఈ మ్యాగజైన్లో ఉంటాయి. ఈ మ్యాగజైన్ మీరందరూ తెప్పించుకుని చదువుకోవాలి. ఒకవేళ గురువు గారు మీ ఇంటికి వస్తానన్నారు అనుకోండి, ఒప్పుకుంటారు మీరు? వద్దు అంటారు? మీలో మా ఇంటికి గురువు గారు మీరు రాకండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతి పెట్టండి. నేను కాదు గురువు గారు అంటే మా గురువు వద్దా కాదు? ఒప్పుకుంటా ఉంది అన్నవాళ్ళు చేతి పెట్టండి. అమ్మాయి అందరికీ ఇష్టమే కదా గురువు గారు రావడం. మరి గురువు గారు వచ్చాక ఆయనతో పాటు ఇంకొకడైనా వస్తాడు కదా, మరి వాడికి ఒక కప్పు కాఫీ అది ఇవ్వాలి కదా, అంటే గురువు గారికి ఒక కప్పు కాఫీ, ఆయనతో పాటు వచ్చిన ఆయనకు ఒక కాఫీ. ఇప్పుడు కాఫీ సాధారణంగా 4 రూపాయలు 5 రూపాయలు కదా, ఎంత కప్పు కాఫీ? 5 రూపాయలు. ఇద్దరికి 2 కప్పులు. అంటే మీ ఇంటికి ఒకవేళ గురువు గారు ప్రతి నెల వస్తాం అనుకున్నాను అనుకోండి, ప్రతి నెల మీరు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? 10 రూపాయలు. రోజు కాదు, ఒకసారే వస్తాడండి. ఇష్టపడతారా 10 రూపాయలు ఖర్చు పెట్టండి? మీలో అబ్బా 10 రూపాయలు గురువు గారు వస్తే అంటారా అని అనుకోరు కదా. మరి ఇది మీ ఇంటికి వస్తే గురువు గారు వచ్చినట్టేగా? ఎందుకంటే గురువు గారు వచ్చి చెప్పింది గుర్తుండదు మీకు, కానీ ఇది గురువు గారు రాసిందే కదా. కానీ దీనికి 10 రూపాయలు ఇవ్వక్కర్లే మీరు, నెలకి 8 రూపాయలు ఇస్తుంది. ఎంతమ్మా? నెలకి 8 రూపాయలు అంటే 10 రూపాయలు కంటే తక్కువే కానీ ఎంత చౌకగా మీరు గురువు గారిని కొట్టేస్తున్నారో చూడండి. అంతేత ముందు ఒక మంచి విషయం ఉందంటే ముందు మెంబర్ అయిపోండి దాన్ని. నెలకి 8 రూపాయలు చాలా ఎక్కువ కాదని అని అనుకుంటున్నాను నేను. సరే దాని గురించి ఆలోచించకండి. నా అలవాటు మీకు తక్షణం అనేది మీకు తెలిస్తేమో నేను చాలా మందిని కోంపడుతూ కూడా ఉంటాను. నేను చెప్పాక ఇంకా మీరు ఆచరించలేదో తక్షణం ఆచరించండి అని. అంటే తక్షణం మీరు ఏం చేయాలి? ఏం ఆచరించండి? రసీద్ బుక్లు ఉన్నాయా? ఇవాళే మీరు మెంబర్లు అయిపోండి. ఎంత నెల కదా, సంవత్సరానికి ఎంత? 90 రూపాయలు. 90 రూపాయలు ఉంటే ఇప్పుడు ఇచ్చి మెంబర్లు అయిపోండి. 90 రూపాయలు రాకపోతే మీరు పేరు రాయించుకుని రేపు ఇచ్చి రసీద్ తీసుకోండి, సరేనా? ముందు అవి నేను చూస్తా. ఇంతకీ మీరు ఎంత గొప్పగా దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం మెంబర్లు అవుతారో ఇవాళ ఇంకొక గంటలో తేలిపోతున్నారు. మీరు ఎంత కార్యచూరులో ఎంత పని చేయబోతున్నారు. చేత ఈ 2 పుస్తకాలు ఈ మ్యాగజైన్ మెంబర్షిప్ ఉంటే క్రమక్రమంగా పుస్తకాల్లో చెప్పింది మనం మెల్లిగా నేర్చుకుంటూ రేపు మీరు ఈ క్యాంపుకి వచ్చి రిజిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా ప్రతి నెల నేను 2 జిల్లాలకు కలిపి ఒక క్యాంప్ పెట్టబోతున్నాను. మనకి మొత్తం సుమారు 24 జిల్లాలు ఉన్నాయి. 2 జిల్లాలకి కలిపి ఒక క్యాంప్ పెడితే ఒక సంవత్సరంలో 24 జిల్లాలు కవర్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను. దాంట్లో మీ జిల్లాల్లో మీరు కనుక ఈ కార్యక్రమాన్ని కాస్త జాగ్రత్తగా కనుక అవగాహన చేస్తూ పెట్టగలిగితే 2008 సంవత్సరం నాటికి మొత్తము ఆంధ్రప్రదేశ్లో దీని గురించి అందరికీ తెలిసిపోతుంది. కానీ ప్రస్తుతం నాతో సంబంధం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను నేను, పొద్దున్న ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, సాయంత్రం ఒక చోట. ఆ విధంగా కూడా మీరు ముందు ఉండగలరు ఎప్పుడూ ఇదంతా చేస్తే. అర్థమైందా? దీని తర్వాత ఇంకొక విషయం, ఆధ్యాత్మిక జగత్తులో విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. గురువు కంటే గురువు రూపం చాలా గొప్పది. సిద్ధిస్థాయి బతికున్న దానికంటే సిద్ధిస్థాయి మూర్తి ఎక్కువ పనిచేస్తుంది. అవునా కాదా? మీకు అందరికీ అర్థమవుతుంది ఈ రహస్యాన్ని ఉపయోగించుకోండి. ఏ రహస్యాన్ని ఉపయోగించుకోండి? గురువు కంటే గురువు మూర్తి ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్రూవ్ చేశాడు సిద్ధిస్థాయి. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఒక సిద్ధిస్థాయి ఫోటో గొప్పదనా, ఇంకా మిగతా గురువుల ఫోటో గొప్పది కాదా? సిద్ధిస్థాయి అని చెప్పాడు, అందరి గురు స్వరూపము నేనే అని. సకల దేవతా స్వరూపము, సకల గురుస్వరూపము సిద్ధిస్థాయి అన్నప్పుడు ఏ గురు స్వరూపమైనా ఒకటే ఫలితం ఇవ్వాలి. స్థాయి లాగే నీకు ఎఫెక్ట్ ఇవ్వాలి నువ్వు ఉపయోగించుకోగలిగితే. ఇది ఉపయోగించుకోవటానికి ఈ రాబోయే యూనివర్సిటీస్లో 5 రకాలుగా ఉంటుంది విద్యా విధానం. ఇప్పుడు విద్యా విధానం 5 రకాలుగా ఉంది. మొట్టమొదటి విద్యా విధానం ఏంటి అంటే ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్ వరకు అందరూ ఒకేలాగా చదువుతారు కదా. దీన్ని ఆధ్యాత్మిక భాషలో దేవాలయాలు అంటారు. కొంచెం డీటెయిల్డ్గా చెప్పలేను నేను, భావం అర్థమవుతుందా మీకు? మామూలు విద్యలో ఇంటర్మీడియట్ వరకు చదివే చదువు. మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఎంత ఎక్కడ నేర్చుకుంటారు? దేవాలయాలలో నేర్చుకుంటారు. ఇంటర్మీడియట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గురుకులాలు, ఆధ్యాత్మికతలు. ఇక్కడ కులము అనేటటువంటి మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం మహామూర్ఖులం కనుక భారతీయులు. నేను తిడుతున్నాను గ్యారంటీగా మిమ్మల్ని. మీ మనస్సు మారకపోతే ఇంకా చెట్లు మీరు తినాల్సి వస్తుంది. కులము అనేటటువంటిది పుట్టుకతో రాదు రాదు రాదు, గుర్తుంచుకోండి. ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో దాన్ని మీరు ఎలా ఉపయోగించుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే పుట్టుక ద్వారా మీరు శూద్రులే అందరూ. జన్మనా జాయతే శూద్ర, అది కూడా అర్థం కాని వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తుకి పనికిరారు. సెలవు చేసుకోండి. మేము ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెడతామనే భ్రమలో ఉండబాకండి. గుణకర్మ స్వభావశ జాతి ఎలా ఏర్పడుతుంది అని భగవద్గీతలో చెప్తాడు అంటే నీ గుణాన్ని బట్టి నీ కర్మని బట్టి. గురు కులము, గురువు ఏ కులానికి చెందినవారో నువ్వు ఆ కులానికి చెందుతావు. గురు కులము, నీ టీచర్స్ అందరూ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ అనుకోండి, నువ్వు ఏ కులానికి చెందుతావు? ఇంజనీరింగ్ కులానికి చెందుతావు. నీకు గురువులు మెడికల్ డాక్టర్స్ అనుకోండి, నువ్వు ఏ కులానికి చెందుతావు? వైద్య కులానికి చెందుతావు. గురుకులం అంటే అర్థమైందా? ఆ గురుకులం గురించి మాట్లాడుకోండి. మీరు ఈ జాతుల గురించి మర్చిపోండి. మీరు మీ ఆచరణలో కానీ పెళ్లిళ్లలో కానీ వాటిలో కానీ జాతి గురించి పట్టించుకోవద్దు. ఇప్పుడు మీరు పట్టించుకోకుండా జీవించగలిగితే రాబోయే వాళ్ళకి మార్గదర్శకులుగా మారుతారు. లేదు మిగతా వాళ్ళు అది ఆచరించాక వాళ్ళ వెనక అతను మీరు వెళ్ళండి, నాకే అభ్యంతరం లేదు. గురుకులం అంటే అర్థమైంది కదా. విద్య, నువ్వు ఏ కులానికి చెందినవాడో, ఇంజనీరింగ్ కులానికా, మెడిసిన్ కులానికా, లాయర్ కులానికా, కెమిస్ట్రీ కులానికా, ఫిజిక్స్ కులానికా? గురువు యొక్క కులము గురుకులము. అది విద్యలో ఉంది. గురుకులాలు విద్యలో సిఏ ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, అక్కడ గురువులందరూ ఎవరు? సిఏ గురించి చెప్పేవాళ్ళు. కామర్స్ కాలేజీ ఉందనుకోండి, అక్కడ గురువులందరూ ఎవరు? కామర్స్ చెప్పేవారు. గురువులు కామర్స్ చెప్తారు కనుక శిష్యుడు ఏ కులానికి చెందుతాడు? కామర్స్ కులానికి చెందుతాడు. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఆ గురుకులాలే ఏర్పడతాయి. ఇప్పుడు ఇంకా మీకు ఆధ్యాత్మిక జగత్తులో కులాలు లేవు. ఇంకేంటే మీకు అసలు ఆధ్యాత్మిక జగత్తులో ఇంటర్మీడియటే లేని వాళ్ళు గురుకులానికి ఏమంటారు? అసలు ఎవడో ఇంటర్మీడియట్లో లేడు. ఇంచేత దేవాలయాలలో అడుక్కునే వాళ్ళే నాకు కనిపిస్తున్నారు తప్ప దైవత్వాన్ని నేర్చుకుంటావు అనేవాళ్ళు నాకు కనిపించటం లేదు. 2 రకాలు అడుక్కునేవాళ్ళు కనిపిస్తారు నాకు. ఒకళ్ళు బయట కూర్చొని అడుక్కునేవాళ్ళు, ఇంకోటి లోపలికి వచ్చి అడుక్కునేవాళ్ళు. లోపలికి వచ్చేవాళ్ళని మీరు ఘరానా వ్యక్తులు అనుకుంటారు, బయట వాళ్ళని మీరు అసహించుకుంటారు. కానీ వాళ్ళకి వీళ్ళకి కొంచెం తేడా ఉంది. ఒక గురువు చాలా సమాచారంగా చెప్పేవాడు, అందరూ నంతకుండి వాళ్ళే, దర్బాను 2 రూపాయలకి లొంగిపోతే జడ్జి 2 కోట్లకి లొంగుతాడు, అంతే తేడా అంటే. ఇద్దరు నంతకుండి తనండి. భావం అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరిని నేను హింసాపరచడం లేదు. చేత దేవాలయాలలో కూడా దైవత్వాన్ని మేము సంపాదించుకుంటామనే వ్యక్తులు దొరకటం లేదు మనకి. అడుక్కుంటే అడుక్కోండి, దానికి నేనేం చేస్తా. కానీ దేవాలయాలు అడుక్కునే ప్లేసులు కాదు, దైవత్వాన్ని సంపాదించుకునేటువంటి ప్లేస్. మానవ శరీరంలో ఈ దేవత్వం 5 రకాలుగా ఉంటుంది. దాన్నే ప్రాణశక్తి అంటారు. ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన, సమాన. ఈ 5 రకాలైనటువంటి ప్రాణశక్తుల గురించి ఇంటర్మీడియట్ వరకు నేర్చుకుంటాడు. ఇంటర్మీడియట్ లో కూడా 5 సబ్జెక్ట్స్గా నేర్చుకున్న తర్వాత గురుకులానికి వెళ్ళిన వాడు స్పెషలైజేషన్ వస్తుంది. ఇంజనీరింగ్ మాత్రమే చదువుతాడు, మెడిసిన్ మాత్రమే చదువుతాడు. అంతే, ఇంటర్మీడియట్ వరకు మీరు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి? 5 సబ్జెక్ట్స్ చేయాలి. కానీ ఏ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటారు 5 సబ్జెక్ట్స్లో అంటే జీవించే కళ, ఆధ్యాత్మిక జగత్తులో మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే హౌ టు లివ్. మనకు అది చేత కాదు, ఏడుస్తాం. ఏ ప్రమాదం వచ్చినా తిరిగి వాడాలని భయపడిపోతాం. పరీక్షలో మార్కులు రాలేదు, ఆత్మహత్య చేసేసుకుంటా. పిల్లల వాడు ఎవడో ర్యాగింగ్ చేస్తున్నాడు, ఆత్మహత్య చేసేసుకుంటా. లేదు, హైదరాబాద్లో ఉన్న ఈ 2 నెలలలో చిత్ర విచిత్రమైనటువంటి న్యూస్లు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతున్నట్ట ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎవడు, వాడు బీర్ తాగుతున్నాడు రోడ్డు మీద షాప్ దగ్గర. బీర్ అంటే తెలుసుగా మీరు, సప్తరస్య ఆశ్రమానికి వచ్చేవాళ్ళకి బీర్ అంటే తెలియదు, కబీర్ అంటే తెలుస్తుంది మీకు. కానీ బీర్ అనేది ఒక విధమైన మత్తు పదాలు, మీకు తెలియదు. నేను తెలిసిన ఒప్పుకోకండి. నేను మీకు ఏమో ఇంత గొప్పగా బిరుమిస్తూ ఉంటే మాకు తెలుసు అనకండి, బాగుండదు. సీనియర్స్ ఇద్దరు చూశారు, వాడుతూ అన్నాడు రోడ్డుని తాగకురా, హాస్టల్కి తాగన్నాడు. అంటే నేను హాస్టల్ కడితే వెళ్ళగానే వాడు వెనక అతను చూసి పొడి చూశాడు, ఖర్చు పెట్టి ఇద్దరు చెప్పారు. వాడు పరా, తర్వాత వాడు పట్టుబట్టాడు. మీకు అర్థమవుతూ ఉన్నాయి ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం. వాళ్ళు ఏమైనా తప్పు చెప్పారా? ర్యాగింగ్ కూడా చేయలే, తాగు తాగు నాయనా అన్నారు. ఇంట్లో పోయి తాగరా అన్నారు, అది తప్పుట. ఇంకోడు నిన్న మొన్న కూడా టీవీలో చూపిస్తున్నాడు, వాడిని ప్రేమించలేక యాసిడ్ పోసాడు. మీకు అర్థమవుతూ ఉన్నా ఎంత మూర్ఖత్వం ఉంది? నిన్ను ప్రేమించే వాడి మీద నువ్వు యాసిడ్ పోయగలవా? అది ప్రేమ? అలాంటి మూర్ఖులు ఉన్నటువంటి సమాజం మనం ఏర్పరచుకున్నాం. వాళ్ళకంటే మనమేం గొప్పవాళ్ళం కాదు. మనకి యాసిడ్ పోసే ధైర్యం లేదని ఒప్పుకోండి. మీకు కోపం వచ్చేస్తుంది ఎవడైనా మిమ్మల్ని ప్రేమించకపోతే. కానీ వాడికి వస్తే ఆ మాత్రం ధైర్యం ఉందా ఉంది, యాసిడ్ పోసాడు. మనకు ఆ ధైర్యం కూడా లేదు. హింసపరచటానికి నేను చెప్పటం లేదు, భ్రమించినటువంటి మనిషి. ఇదంతా దేనివల్ల వస్తుంది అంటే సద్బుద్ధి లేదు కనుక, ప్రాణశక్తి లేదు కనుక. అంచేత మొత్తము ఆధ్యాత్మికతలో ఒకే ఒక విద్య ఉంది, ప్రాణశక్తిని సద్బుద్ధిని పెంపొందించుకునే విద్య. ఆ విద్యనే గాయత్రి మహావిద్య అంటాం. ఇంచేత అనేక విద్యలు లేవు అన్నది గుర్తుంచుకోండి. మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో అనే విద్య ఉంది తప్ప ఇక్కడ లాంటి స్పెషలైజేషన్స్ ఏం లేవు. నేర్చుకుంటే టీవీ చట్టం విద్య నేర్చుకో, లేకపోతే మాన. ఆధ్యాత్మిక జగత్తులో నేను నేర్చుకునేటటువంటి విద్య ఏమిటి అంటే మీ ప్రాణాలను రక్షించుకునేటటువంటి విద్య, ఇతరుల ప్రాణాలను రక్షించేటటువంటి విద్య. మీ ప్రాణాలను రక్షించుకోవడం ఎలాగో తెలిస్తే ఇతర ప్రాణాలను కూడా అదేవిధంగా రక్షించగలుగుతాం. దయాంత్రాయతీతి గాయత్రి అనేటటువంటి ఆ గాయత్రి మహావిద్యలో 5 రకాలైనటువంటి ముఖాలు ఉంటాయి. 5 ప్రాణాలు మన దగ్గర ఉన్నాయి. దానికి ఎంతమంది కలిసి సాధన చేయాలని చెప్తున్నాను నేను? 5 గురు కలిసి ఒక ప్రజ్ఞామండలిగా ఏర్పడి ఈ సాధనను చేసుకోవాలి మీరు. అర్థమైంది కదా? ఇదంతాతో పాటు యజ్ఞము, సంస్కారాల గురించి కొంచెం మీరు తెలుసుకోవాలి. కానీ టైం లేదు, ఇంతటి ఇక్కడితో ఆపుతున్నాను, కానీ మీరు లేచిపోకండి. నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్కడు కూడా మీ పేరుతో ఆ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయండి. ఏ అప్లికేషన్ ఫామ్? ప్రజ్ఞామండలి అప్లికేషన్ ఫామ్ మీ పేరులో. దాని కింద నాలుగు పేర్లు మీకు తెలిసిన వాళ్ళ పేర్లు రాయండి. మీ మాట వినేవాళ్ళు, మీ స్నేహితులు, వాళ్ళ పేర్లు రాయండి. వాళ్ళు మీకు అందుబాటులో ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. కలిసి ప్రతి ఆదివారం మీరు ఆ ఒక గంట చేసే పనులు చేయాలి కనుక ఎక్కడున్న వాళ్ళు ఒక చోట ఏర్పడాలి, అదొక్కటి గుర్తుంచుకోండి. మీ పేరు, మీతో పాటు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నాం. మా ఇంట్లోనే నలుగురు ఉన్నారు సార్, నేనే గురుగురు నిమించారా, అదే మేమే చేసుకుంటాం. ఎందుకమ్మా మోసం చేశారు? బయట మీ పక్కింటి వాళ్ళు నలుగురైనా మాకు అభ్యంతరండే. కొంచెం పద్ధతిగా పేర్లు రాసివ్వండి. ఇచ్చాక ఏమవ్వాలి మీరు? ఇంకా అయితే నా మీ పని దాంతో ఇంకా ఏదైనా చేయమన్నానా? ఏం చేయమన్నా? మర్చిపోయారు? అందరూ మీరు మాత్రమేనా, మీ కుటుంబ సభ్యులు కూడా? కానీ ఈ అవకాశం వల్ల మీకు వచ్చేటటువంటి లాభాలు మీకు ఇప్పుడు తెలియవు. అది నేను చెప్తున్నా చాలా తమాషాయి. గాంధీ గారితో స్వాతంత్ర సంగ్రామం చేస్తున్నప్పుడు మా కుటుంబం ఎల్లప్పుడూ ప్రైమ్ మినిస్టర్స్గానే ఉంటుందని నేను అనుకుని ఉండడు అని నా నమ్మకం. అనుకున్నాడా? అనుకుని చేయలే ఆయన. అలా జరుగుతుందంటే పద్ధతిగా చేసుకుంటుంది. అంచేత ఈ కార్యక్రమాలలో మీరు చేసుకునేటటువంటి క్రియాకలాపాలలో మ్యాగజీన్స్ కూడా చదవటం చాలా ముఖ్యం. మీరు మీ స్నేహితుల 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 స్నేహితులందరి చేత మ్యాగజీన్ చందాదారుగా చేర్పించండి. దాని కర్మ ఎంత గొప్పగా ఉంటుందో మీకు తెలియదు. ఆ నాటుకోటల్లో ఉన్నటువంటి తమాషా నాటిన దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని విత్తనాలు ఒకే ఫలాన్ని ఇస్తాయి, కొన్ని విత్తనాలు అనేక ఫలాన్ని ఇస్తాయి. మ్యాగజీన్ లాంటిది మీరు ఇతరుల కోసం కూడా చందాదారులుగా చేర్పించగలిగితే అనంతమైనటువంటి ఫలితాలు ఇస్తే గొప్పతనం మీకు అర్థమవుతుంది కదా. అది గుర్తుంచుకోండి. సరే, ఆ రెండు పుస్తకాల గురించి చెప్పాను. ఇవంతా అయ్యాక ఇవాళ మీరు మీ ఇంటికి వెళ్ళండి. లేదు మాస్టర్, మీరు చాలా బిజీగా ఉంది, వెళ్ళిపోతాము. అమ్మయ్యా, మీరు వెళ్ళిపోండి, మాకు పని తగ్గుతుంది. జాయ్ ఒక విషయం మర్చిపోయాను. గురువు కంటే గురువు ఫోటో గొప్పది అని చెప్పాను కదా, ఆ ఫోటో ఇదమ్మా. ఇందులో ఈ ఐదు అంచెలు ఉన్నాయి. అది చెప్తా నేను, టైం అయిపోయిందని ఆపాను నేను. దేవాలయము, గురుకులము, ఆశ్రమము. గురుకులం అంటే ఏంటి? ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలో చదవటం కష్టం. అది మెడిసిన్ చదివేశాక వాడు ప్రాక్టీస్ పెడతాడు. ప్రాక్టీస్ పెట్టినప్పుడు కష్టపడి చదివిన జ్ఞానాన్ని వాడు శ్రమ లేకుండా ఉపయోగిస్తాడు. అదే ఆశ్రమం. కష్టపడ్డ మంది ఇవ్వటానికి వాడి శ్రమ లేకుండా వచ్చేస్తుంది వాడికి, అదే ఆశ్రమం. దేవాలయం, విద్యాలయం ఇంటర్మీడియట్ వరకు, గురుకులము ప్రొఫెషనల్ కోర్స్, ఆశ్రమము ప్రాక్టికల్ ప్రొఫెషనల్ కోర్స్. దీని తర్వాత ఆరణ్యకాలు వస్తాయి. ఆరణ్యకాలు అంటే సెమినార్. ఈ ఆశ్రమంలో వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న డాక్టర్లు వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ కొత్త కొత్త విషయాలు డిస్కస్ చేసుకుంటారు. ఋషులందరూ డిస్కస్ చేస్తున్నది ఆరణ్యకాలు. కానీ వీళ్ళందరూ కూడా ఓ తీర్థానికి లింక్ అయి ఉంటారు. అది తీర్థము. ఈ ఐదు ఇక్కడ ఉన్నాయి మీకు. దేవాలయం నుంచి గాయత్రి తీర్థం వరకు అక్కడ ఉన్నది. దీని ద్వారా మీరు ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులుగా మారేటటువంటి దేవ సంస్కృతీయ ప్రక్రియలో భాగస్వాములు అవుతారు. జై గురుదేవ్. అంటే ఈ ఫోటోలు అందరి ఇళ్లలోకి పంపించుకోండి. ఆచరించినా ఆచరించకపోయినా, మీరు ప్రజ్ఞా మండలిలో ఉన్నా ఉండకపోయినా, ఈ ఫోటో ఉంటే మెల్లిమెల్లిగా ఈ ఐదు అంచెలో మీకే అర్థం అవుతుంది. సరేనా? జై గురుదేవ్.